2 సామ్యూల్. దావీదు అమాలేకీయులను ఓడించి తిరిగివచ్చి 2 రోజులు జిక్లాగ్లో ఉన్నాడు. 3వ రోజు సౌలు శిబిరం నుండి ఒక వ్యక్తి తన బట్టలు చిరిగిపోయి తలపై దుమ్ముతో వచ్చాడు. అతను దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి గౌరవం ఇవ్వడానికి నేలమీద పడిపోయాడు. అతను చెప్పాడు, మనుషులు యుద్ధం నుండి పారిపోయారు. వారిలో చాలామంది పడి చనిపోయారు. సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారు. దావీదు, సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలుసు? గిల్బోవా పర్వతం వద్ద సౌలు తన ఈటెపై ఆనుకుని ఉన్నాడు. అతనిపై దాదాపు రథాలు మరియు రైడర్లు ఉన్నాయి. అతను నన్ను పిలిచి, నా మీద నిలబడి నన్ను చంపు. నేను చావు కబురులో ఉన్నాను, కాని నేను ఇంకా బతికే ఉన్నాను. కాబట్టి నేను అతనిని చంపి అతని తలపై ఉన్న కిరీటాన్ని మరియు అతని చేతికి ఉన్న పట్టీని తీసుకుని నా ప్రభువు వద్దకు తీసుకువచ్చాను. ప్రభువు అభిషిక్తుణ్ణి నాశనం చేయడానికి నీ చేతిని ఎత్తడానికి ఎందుకు భయపడలేదు అని తన నివేదికను తెచ్చిన యువకుడిని డేవిడ్ అడిగాడు. అప్పుడు దావీదు తన మనుషులలో ఒకరిని పిలిచి, వెళ్లి అతన్ని కొట్టు. కాబట్టి వారు చేశారు మరియు అతను మరణించాడు. ఎందుకంటే దావీదు అతనితో, నీ రక్తం నీ తలపైనే ఉంటుంది. ప్రభువు అభిషిక్తుడిని నేను చంపాను అని నువ్వు చెప్పినప్పుడు నీ నోరే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. కాలక్రమంలో దావీదు ప్రభువును విచారించాడు. నేను యూదా పట్టణాల్లో ఒకదానికి వెళ్లాలా? అతను అడిగాడు. హెబ్రోనుకు వెళ్ళు అని యెహోవా చెప్పాడు. కాబట్టి దావీదు తన 2 భార్యలైన యెజ్రెయేలుకు చెందిన అహీనోయం మరియు అబీగయీలుతో అక్కడికి వెళ్లాడు. దావీదు తనతో ఉన్న మనుష్యులను, ఒక్కొక్కరు తమ కుటుంబములను తీసుకుని హెబ్రోను మరియు దాని పట్టణములలో స్థిరపడ్డారు. అప్పుడు యూదా మనుషులు హెబ్రోనుకు వచ్చి అక్కడ యూదా ఇంటిపై దావీదును రాజుగా అభిషేకించారు, అబ్నేర్ మరియు ఇష్బోషెత్. ఇంతలో సౌలు సైన్యాధిపతి అయిన నేరు కుమారుడు అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెత్ను పట్టుకుని మహనయీముకు తీసుకువచ్చాడు. గిలాదు, అషూరి, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను మరియు ఇస్రాయేలు అంతటిపై అతన్ని రాజుగా నియమించాడు. ఇష్బోషెతు ఇస్రాయేలును 2 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే యూదా ఇంటివారు దావీదును అనుసరించారు. దావీదు హెబ్రోనులో యూదా ఇంటిపై రాజుగా ఉన్న కాలం 7 సంవత్సరాల 6 నెలలు. అబ్నేరు ఇష్బోషెతు మనుష్యులతో కలిసి మహనయీమును విడిచి గిబియోనుకు వెళ్లాడు. యోవాబు, దావీదు మనుష్యులు బయటకు వెళ్లి గిబియోను కొలను వద్ద వారిని కలుసుకున్నారు. ఒక సమూహం కొలనుకు ఒక వైపు మరియు ఒక సమూహం మరొక వైపు కూర్చున్నారు. అప్పుడు అబ్నేరు యోవాబుతో, కొందరు యువకులు లేచి మన ముందు చేయి చేయి కలుపుదాం అన్నాడు. అబ్నేరు మరియు ఇస్రాయేలీయులు దావీదు మనుష్యుల చేతిలో ఓడిపోయారు. సెరూయా 3 కుమారులు అక్కడ ఉన్నారు, యోవాబు, అబీషై మరియు అసాహెల్. ఇప్పుడు అసాహెల్ అడవి దున్నపోతు వలె నౌకా పాదాలు కలిగి ఉన్నాడు. అతను అబ్నేరును వెంబడించాడు. అతను అతన్ని వెంబడిస్తున్నప్పుడు కుడికి లేదా ఎడమకు తిరగలేదు. అబ్నేరు అతని వెనుక చూసి, అసహేలు నీవేనా? అది అతను జవాబిచ్చాడు. అప్పుడు అబ్నేర్ అతనితో, కుడి లేదా ఎడమవైపుకు ప్రక్కకు తిరగండి, యువకులలో ఒకరిని పట్టుకుని అతని ఆయుధాలను విప్పండి అని చెప్పాడు. అయితే అసాహేలు అతనిని వెంబడించడం ఆపలేదు. అబ్నేరు అసాహెల్ను ఇలా హెచ్చరించాడు, నన్ను వెంబడించడం ఆపు, నేను నిన్ను ఎందుకు కొట్టాలి? నేను మీ సోదరుడు యోవాబు ముఖంలోకి ఎలా చూడగలను? సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం యుద్ధం జరిగింది. దావీదు మరింత బలపడ్డాడు. అయితే సౌలు ఇంటివారు బలహీనంగా మరియు బలహీనంగా మారారు. అప్పుడు అబ్నేరు తన తరపున దూతలను పంపి దావీదుతో, ఇది ఎవరిది? నాతో ఒప్పందం చేసుకోండి, ఇస్రాయేలీయులందరినీ నీ దగ్గరికి తీసుకురావడానికి నేను నీకు సహాయం చేస్తాను. అబ్నేర్ ఇస్రాయేలు పెద్దలతో మాట్లాడి, కొంతకాలంగా మీరు దావీదును రాజుగా చేసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు చేయండి. నా సేవకుడైన దావీదు ద్వారా నేను నా ప్రజలైన ఇస్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతి నుండి మరియు వారి శత్రువులందరి చేతిలో నుండి రక్షిస్తాను అని యెహోవా దావీదుకు వాగ్దానం చేశాడు. అబ్నేరు కూడా బెన్యామీయులతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఇస్రాయేలీయులు బెన్యామీను ఇంటివారు చేయాలనుకున్నదంతా దావీదుకు చెప్పడానికి అతడు హెబ్రోనుకు వెళ్లాడు. అబ్నేరు అతనితో 20 మంది మనుషులు హెబ్రోనులో ఉన్న దావీదు వద్దకు వచ్చినప్పుడు దావీదు అతనికి మరియు అతని మనుషులకు విందు సిద్ధం చేశాడు. అప్పుడు అబ్నేరు దావీదుతో, నేను వెంటనే వెళ్లి నా ప్రభువైన రాజుకోసం ఇస్రాయేలీయులందరినీ సమీకరించనివ్వండి, తద్వారా వారు నీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు, మరియు నీ హృదయం కోరుకునే వాటన్నిటినీ నీవు పాలించగలవు. కాబట్టి దావీదు అబ్నేరును పంపించివేశాడు, అతను శాంతితో వెళ్లాడు. అప్పుడే దావీదు మనుషులు మరియు యోవాబు ఒక దాడి నుండి తిరిగివచ్చి వారితో చాలా దోపిడిని తీసుకువచ్చారు. అయితే దావీదు అతనిని పంపించివేయడంతో అబ్నేరు హెబ్రోనులో దావీదుతో లేడు. యోవాబు మరియు అతనితో ఉన్న సైనికులందరూ వచ్చినప్పుడు అబ్నేరు రాజువద్దకు వచ్చాడని మరియు రాజు అతన్ని పంపించివేశాడని మరియు అతను శాంతియుతంగా వెళ్లాడని అతనికి చెప్పబడింది. కాబట్టి యోవాబు రాజు దగ్గరకు వెళ్లి, చూడు, అబ్నేర్ నీ దగ్గరకు వచ్చాడు, అతన్ని ఎందుకు వెళ్లనిచ్చావు? ఇప్పుడు అతను వెళ్లిపోయాడు. నేరు కొడుకు అబ్నేర్ నీకు తెలుసు, అతను నిన్ను మోసగించడానికి మరియు నీ గురించి గమనించడానికి వచ్చాడు. కదలికలు మరియు మీరు చేస్తున్న ప్రతిదాన్ని కనుగొనండి. యోవాబు దావీదును విడిచిపెట్టి అబ్నేరు తర్వాత దూతలను పంపాడు, మరియు వారు అతన్ని సీరా బావి నుండి తిరిగి తీసుకువచ్చారు. కాని అది డేవిడ్కి తెలియదు. ఇప్పుడు అబ్నేరు హెబ్రోనుకు తిరిగి వచ్చినప్పుడు యోవాబు అతనితో ఏకాంతంగా మాట్లాడాలని భావించి అతనిని ద్వారంలోకి తీసుకుని వెళ్లాడు, మరియు అక్కడ తన సోదరుడు అసాహెల్ రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడానికి యోవాబు అతని కడుపులో కత్తితో పొడిచాడు మరియు అతను చనిపోయాడు. తర్వాత దావీదు ఈ విషయం విని, నేర్ కొడుకు అబ్నేరు రక్తాన్ని గూర్చి నేను నా రాజ్యము యెహోవా ఎదుట ఎప్పటికీ నిర్దోషులం, అతని రక్తము యోవాబు తలమీద అతని తండ్రి ఇంటివారందరిమీద పడునుగాక, యోవాబు ఇంటిలో పుండు లేదా కుష్టువ్యాధి ఉన్నవారు లేదా ఊతకర్రపై వాలేవారు లేదా కత్తితో పడిపోయేవారు లేదా ఆహారం లేనివారు లేకుండా ఉండకూడదు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: యోవాబు మరియు అతని సోదరుడు అబీషై గిబియోనులో జరిగిన యుద్ధంలో అబ్నేరు వారి సోదరుడు అసాహెల్ను చంపినందున అతన్ని హత్య చేశారు. వ్యాఖ్యలను ముగించండి. అప్పుడు దావీదు యోవాబుతోనూ అతనితో ఉన్న ప్రజలందరితోనూని బట్టలు చింపుకుని గోనపట్ట కట్టుకుని అబ్నేరు ఎదుట దుఃఖపడుచుండుడి. డేవిడ్ రాజు స్వయంగా బీర్ వెనుక నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టారు. రాజు అబ్నేరు సమాధి వద్ద బిగ్గరగా ఏడ్చాడు. ప్రజలందరూ కూడా ఏడ్చారు. ప్రజలందరూ గమనించారు మరియు సంతోషించారు. నిజమే, రాజు చేసినదంతా వారికి నచ్చింది. కాబట్టి నేరు కుమారుడైన అబ్నేరును చంపడంలో రాజు పాత్ర లేదని ఆ రోజు ప్రజలందరికీ మరియు ఇస్రాయేలీయులందరికీ తెలుసు. సౌలు కొడుకు యోనాతానుకు రెండు కాళ్ళు కుంటివాడు. సౌలు మరియు యోనాతాను గురించి యెజ్రెయేలు నుండి వార్త వచ్చినప్పుడు అతనికి 5 ఏళ్లు. అతని నర్సు అతన్ని ఎత్తుకుని పారిపోయింది. కాని ఆమె బయలుదేరడానికి తొందరపడుతుండగా అతను పడిపోయి వికలాంగుడు అయ్యాడు. అతని పేరు మెఫీబోషెతు. ఇప్పుడు బేరోతీయుడైన రిమ్మోను కుమారులైన రేకాబు మరియు బానా ఇష్బోషెతు ఇంటికి బయలుదేరారు, మరియు అతను మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటుండగా వారు పగటిపూట అక్కడకు వచ్చారు. గోధుమలు తెస్తానంటూ ఇంటి లోపలి భాగంలోకి వెళ్లి కడుపులో పొడిచారు. అప్పుడు రెకాబ్ మరియు అతని సోదరుడు బానా జారిపోయారు. అతను తన పడకగదిలో మంచంమీద పడుకున్నప్పుడు వారు ఇంట్లోకి వెళ్లారు. కత్తితో పొడిచి చంపిన తర్వాత అతడి తలను నరికివేశారు. దానిని తీసుకుని రాత్రంతా అరబా మార్గంలో ప్రయాణించారు. వాళ్లు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్బోషెతు తలను తీసుకొచ్చి రాజుతో ఇలా అన్నారు, నీ ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించిన నీ శత్రువు సౌలు కొడుకు ఇష్బోషెతు తల ఇదిగో. ఈరోజు యెహోవా నా ప్రభువైన రాజుకు సౌలు మీద అతని సంతానం మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. దావీదు రెకాబ్ మరియు అతని సోదరుడు బానాకు జవాబిచ్చాడు, అన్ని కష్టాల నుండి నన్ను విడిపించిన ప్రభువు సజీవంగా ఉన్నాడు. సౌలు చనిపోయాడని ఒక వ్యక్తి నాతో చెప్పగా అతను శుభవార్త తెస్తున్నాడని అనుకున్నాను. నేను అతనిని పట్టుకుని ఉంచాను. జిక్లగ్లో మరణం. అతని వార్తలకు నేను ఇచ్చిన బహుమతి అదే. దుర్మార్గులు ఒక అమాయకుడిని అతని ఇంట్లో మరియు అతని మంచం మీద చంపినప్పుడు, నేను ఇప్పుడు అతని రక్తాన్ని మీ చేతి నుండి డిమాండ్ చేసి భూమిని మీ నుండి తొలగించకూడదా? కాబట్టి దావీదు తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు మరియు వారు వారిని చంపారు. వారు తమ చేతులు మరియు కాళ్లు నరికి మృతదేహాలను హెబ్రోన్లోని కొలనుకు వేలాడదీశారు. అయితే వారు ఇష్బోషెతు తలను తీసుకుని హెబ్రోనులోని అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుడు చెడుకు ప్రతిఫలమివ్వడు. వ్యాఖ్యను ముగించు. ఇజ్రాయెల్ మరియు యూదా మీద రాజు. ఇస్రాయేలు గోత్రాలన్నీ హెబ్రోనులో దావీదు దగ్గరికి వచ్చి, మేము నీ రక్తమాంసాలమే. గతంలో సౌలు మాకు రాజుగా ఉన్నప్పుడు మీరు ఇజ్రాయెల్ వారి సైనిక కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. నీవు నా ప్రజలైన ఇస్రాయేలీయులను మేపుతావు, వారికి అధిపతివు అవుతావు అని యెహోవా నీతో చెప్పాడు. దావీదు హెబ్రోనులో ప్రభువు సన్నిధిలో వారితో ఒప్పందం చేసుకుని వారు దావీదును ఇస్రాయేలీయులకు రాజుగా అభిషేకించారు. దావీదు రాజు అయినప్పుడు అతనికి 30 సంవత్సరాలు, అతను 40 సంవత్సరాలు పరిపాలించాడు. హెబ్రోనులో అతను యూదాపై 7 సంవత్సరాల 6 నెలలు మరియు యెరూషలేములో ఇస్రాయేలు మరియు యూదా మొత్తం 33 సంవత్సరాలు ఏలాడు. రాజు మరియు అతని మనుషులు యెరూషలేములో నివసించిన యెబూసీయులపై దాడి చేయడానికి బయలుదేరారు. దావీదు సియోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత డేవిడ్ కోటలో నివాసం ఏర్పరుచుకున్నాడు మరియు దానిని డేవిడ్ నగరం అని పిలిచాడు. అతను దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సహాయక డాబాల నుండి లోపలికి నిర్మించాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి అతను మరింత శక్తివంతమయ్యాడు. ఇప్పుడు తూరు రాజు హీరాము దేవదారు దుంగలను, వడ్రంగులను, రాతి కట్టేవారిని దావీదు వద్దకు దూతలను పంపాడు మరియు వారు దావీదు కోసం ఒక రాజభవనాన్ని నిర్మించారు. ప్రభువు తనను ఇస్రాయేలీయులకు రాజుగా స్థాపించాడని మరియు తన ప్రజలైన ఇస్రాయేలీయుల కొరకు తన రాజ్యాన్ని హెచ్చించాడని దావీదుకు తెలుసు. దావీదు ఇస్రాయేలీయులకు రాజుగా అభిషేకించబడ్డాడని ఫిలిష్తీయులు విని అతనిని వెదకడానికి పూర్తి శక్తితో బయలుదేరారు. అయితే దావీదు దాని గురించి విని కోటలోకి వెళ్లాడు. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించి ఉన్నారు. కాబట్టి దావీదు ప్రభువును ఇలా అడిగాడు, నేను వెళ్లి ఫిలిష్తీయులపై దాడి చేయాలా? వాటిని నాకు అప్పగిస్తావా? ప్రభువు అతనికి జవాబిచ్చాడు, వెళ్ళు, నేను ఫిలిష్తీయులను ఖచ్చితంగా నీకు అప్పగిస్తాను. దావీదు బాల్ పెరాజీముకు వెళ్లి అక్కడ వారిని ఓడించాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు డేవిడ్ నిరంతరం ప్రభువును విచారించాడు. వ్యాఖ్యలను ముగించండి. ఇంకోసారి ఫిలిష్తీయులు వచ్చి ఇస్రాయేలీయులపై దాడి చేయడానికి రెఫాయిము లోయలో వ్యాపించారు. కాబట్టి దావీదు ప్రభువును అడిగాడు మరియు అతను ఇలా జవాబిచ్చాడు, నేరుగా పైకి వెళ్లవద్దు, కాని వారి వెనుక చుట్టుముట్టండి మరియు బాల్సం చెట్ల ముందు వారిపై దాడి చేయండి. మీరు బాల్సం చెట్ల శిఖరాలలో కవాతు చేస్తున్న శబ్దం విన్న వెంటనే త్వరగా కదలండి, ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని కొట్టడానికి ప్రభువు మీ ముందు బయలుదేరాడు. కాబట్టి దావీదు యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసి గిబియోను నుండి గెజరు వరకు ఫిలిష్తీయులను సంహరించాడు. యెరూషలేముకు ఓడ. దావీదు మళ్లీ ఇస్రాయేలు నుండి ఎన్నుకోబడిన మనుషులను మొత్తం 30,000 మందిని రప్పించాడు. అతడు మరియు అతని మనుషులందరూ యూదాలోని బయలా నుండి బయలుదేరి అక్కడ నుండి దేవుని మందసమును తీసుకురావడానికి బయలుదేరారు. అది ఓడమీద ఉన్న కెరూబుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సర్వశక్తిమంతుడైన ప్రభువు పేరుతో పిలువబడుతుంది. వారు దేవుని మందసాన్ని ఒక కొత్త బండిపై ఉంచి కొండపై ఉన్న అబీనాదాబు ఇంటి నుండి తీసుకువచ్చారు. అబీనాదాబు కుమారులైన ఉజ్జా మరియు అహియో దేవుని మందసముతో కొత్త బండిని నడిపిస్తున్నారు. అహియో దాని ముందు నడుచుకుంటూ వస్తున్నాడు. దావీదు మరియు ఇస్రాయేలు వంశస్థులందరూ తమ శక్తితో ప్రభువు సన్నిధిని పాటలతో, వీణలు, వీణలు, తాంబురేన్లు, సిస్టర్న్లు మరియు తాళాలతో సంబరాలు చేసుకున్నారు. వారు నాకోను నూర్పిడి నేలకు వచ్చినప్పుడు ఎద్దులు తడబడినందున ఉజ్జా వచ్చి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. ఉజ్జాకు అతని నిష్కపటమైన చర్య కారణంగా ప్రభువు కోపం కట్టలు తెంచుకుంది. కాబట్టి దేవుడు అతనిని కొట్టాడు మరియు అతను అక్కడ దేవుని మందసము పక్కన చనిపోయాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: దేవుడు ఏమి కోరుకుంటున్నాడో కనుగొనే ముందు సరైనది అనిపించేదాన్ని చేయకుండా జాగ్రత్త వహించండి. వ్యాఖ్యను ముగించు. అప్పుడు ఉజ్జాపై ప్రభువు ఉగ్రత చెలరేగినందున దావీదు కోపంగా ఉన్నాడు మరియు ఈ రోజు వరకు ఆ ప్రదేశాన్ని పెరెజ్ ఉజ్జా అని పిలుస్తారు. దావీదు ఆ రోజు యెహోవాకు భయపడి, ప్రభువు మందసము నా దగ్గరకు ఎలా వస్తుంది? దావీదు నగరంలో తనతో ఉండేందుకు ప్రభువు మందసాన్ని తీసుకెళ్లడానికి అతడు ఇష్టపడలేదు. బదులుగా అతను దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభువు మందసము గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండెను మరియు యెహోవా అతనిని మరియు అతని ఇంటివారందరినీ ఆశీర్వదించాడు. ఇప్పుడు దావీదు రాజు, ఓబేదెదోము ఇంటిని మరియు అతనికి ఉన్న ప్రతిదానిని దేవుని మందసము కారణంగా ప్రభువు ఆశీర్వదించాడు అని చెప్పబడింది. కాబట్టి దావీదు దిగి ఓబేదెదోము ఇంటి నుండి దేవుని మందసాన్ని సంతోషంతో దావీదు నగరానికి తీసుకువచ్చాడు. ప్రభువు మందసాన్ని మోస్తున్నవారు 6 అడుగులు వేసినప్పుడు అతను 1 ఎద్దును మరియు బలిసిన దూడను బలి ఇచ్చాడు. దావీదు నార ఏఫోదు ధరించి తన పూర్ణశక్తితో యెహోవా ఎదుట నాట్యం చేశాడు. అతడు మరియు ఇస్రాయేలు ఇంటివారందరూ అరుపులు మరియు బూరల శబ్దంతో యెహోవా మందసాన్ని తీసుకువచ్చారు. యెహోవా మందసము దావీదు నగరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. మరియు ఆమె రాజు డేవిడ్ ప్రభువు ఎదుట దూకి నృత్యం చేయడం చూసి ఆమె తన హృదయంలో అతన్ని తృణీకరించింది. వారు యెహోవా మందసాన్ని తెచ్చి దావీదు దానికోసం వేసిన గుడారం లోపల దాని స్థానంలో ఉంచారు. మరియు దావీదు యెహోవా సన్నిధిలో దహనబలులను మరియు సమాధానబలులను అర్పించాడు. అతను దహనబలులను మరియు సహవాస బలులను అర్పించడం ముగించిన తర్వాత అతను సర్వశక్తిమంతుడైన ప్రభువు నామంలో ప్రజలను ఆశీర్వదించాడు. అప్పుడు అతను ఇస్రాయేలీయుల సమూహంలోని ప్రతి ఒక్కరికీ, స్త్రీ పురుషులందరికీ 1 రొట్టె, ఖర్జూర రొట్టె మరియు 1 ఎండుద్రాక్ష కేక్ ఇచ్చాడు. మరియు ప్రజలందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రాజు తన రాజభవనంలో స్థిరపడిన తరువాత మరియు అతని చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి ప్రభువు అతనికి విశ్రాంతినిచ్చిన తరువాత అతను నాథన్ ప్రవక్తతో ఇలా అన్నాడు, ఇదిగో నేను దేవదారు ప్యాలెస్లో నివసిస్తున్నాను, దేవుని మందసము అక్కడ ఉంది. డేరా నాథన్ డేవిడ్తో ఇలా అన్నాడు, ప్రభువు స్వయంగా నీకు 1 ఇంటిని ఏర్పాటు చేస్తాడని ప్రభువు నీకు ప్రకటిస్తున్నాడు. నీ రోజులు ముగిసి నీ తండ్రుల వద్ద విశ్రాంతి తీసుకున్నప్పుడు నేను నీ సంతానాన్ని పురికొల్పుతాను. వారు మీ స్వంత శరీరం నుండి వస్తారు మరియు నేను అతని రాజ్యాన్ని స్థాపిస్తాను. నా నామమునకు మందిరమును కట్టించువాడు ఆయనే, నేను అతని రాజ్య సింహాసనమును శాశ్వతముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అవుతాను, అతను నాకు కొడుకు అవుతాడు. అతడు తప్పు చేసినప్పుడు మనుష్యుల కొరడాలతో, మనుష్యులు కొట్టే కొరడాలతో నేను అతన్ని శిక్షిస్తాను. అయితే నేను మీ ముందు నుండి తీసివేసిన సౌలు నుండి నేను తీసివేసినట్లుగా నా ప్రేమ అతని నుండి ఎన్నటికీ తీసివేయబడదు. నీ ఇల్లు, నీ రాజ్యం నా ముందు శాశ్వతంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థిరపరచబడుతుంది. నాతాను ఈ మొత్తం ప్రత్యక్షతలోని మాటలన్నీ దావీదుకు నివేదించాడు. అప్పుడు దావీదు రాజు లోపలికి వెళ్లి ప్రభువు సన్నిధిలో కూర్చున్నాడు. మరియు అతను ఇలా అన్నాడు, ఓ సర్వోన్నత ప్రభువా, మీరు నన్ను ఇంత దూరం తీసుకువచ్చినందుకు నేను ఎవరు మరియు నా కుటుంబం ఏమిటి? సార్వభౌమ ప్రభువా, నీ దృష్టికి ఇది సరిపోనట్లు నీ సేవకుని ఇంటి భవిష్యత్తు గురించి కూడా నువ్వు మాట్లాడావు. సార్వభౌమ ప్రభువా, మనిషితో వ్యవహరించే మీ సాధారణ మార్గం ఇదేనా? దావీదు నీకు ఇంకా ఏమి చెప్పగలడు? ప్రభువా, నీ సేవకుడా నీకు తెలుసు. నీ మాట నిమిత్తము నీ చిత్తప్రకారము నీవు ఈ గొప్ప కార్యము చేసి నీ సేవకునికి తెలియజేశావు. నువ్వు ఎంత గొప్పవాడివి ఓ సార్వభౌమ! నీవంటివాడు లేడు, నీవు తప్ప దేవుడు లేడని మేము మా చెవులతో విన్నాము. మరియు మీ ప్రజలైన ఇస్రాయేలు వంటివారు ఎవరూ? దేవుడు తన కోసం 1 ప్రజలుగా విమోచించబడటానికి మరియు తన కోసం పేరు తెచ్చుకోవడానికి మరియు మీ ముందు నుండి దేశాలను మరియు వారి దేవుళ్లను వెళ్లగొట్టడం ద్వారా గొప్ప మరియు అద్భుతమైన అద్భుతాలు చేయడానికి బయలుదేరిన భూమిపై ఉన్న 1 దేశం. ప్రజలారా, మీరు ఈజిప్టు నుండి ఎవరిని విమోచించారు? నీ ప్రజలైన ఇస్రాయేలును నీవు శాశ్వతంగా నీ స్వంతంగా స్థిరపరచుకున్నావు. యెహోవా, నీవు వారికి దేవుడవై ఉన్నావు. మరియు ఇప్పుడు ప్రభువైన దేవా, నీ సేవకుడు మరియు అతని ఇంటి గురించి మీరు చేసిన వాగ్దానాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోండి. మీరు వాగ్దానం చేసినట్లు చేయండి, తద్వారా మీ పేరు శాశ్వతంగా ఉంటుంది. అప్పుడు మనుష్యులు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇస్రాయేలుపై దేవుడు మరియు నీ సేవకుడైన దావీదు వంశము నీ ఎదుట స్థిరపరచబడును. ఇస్రాయేలీయుల దేవా, సర్వశక్తిమంతుడైన యెహోవా, నేను నీకు ఇల్లు కట్టిస్తాను అని నీ సేవకుడికి ఈ విషయం వెల్లడి చేశావు. కాబట్టి నీ సేవకుడికి ఈ ప్రార్థన చేయడానికి ధైర్యం వచ్చింది. ఓ సార్వభౌమ ప్రభువా, నీవు దేవుడివి, నీ మాటలు నమ్మదగినవి, నీ సేవకుడికి ఈ మంచి విషయాలు వాగ్దానం చేశావు. ఇప్పుడు నీ సేవకుని ఇంటిని నీ దృష్టిలో శాశ్వతంగా ఉండేలా ఆశీర్వదించండి. ప్రభువా, నీవు మాట్లాడావు, నీ ఆశీర్వాదంతో నీ సేవకుని ఇల్లు ఎప్పటికీ ఆశీర్వదించబడుతుంది. కాలక్రమంలో దావీదు ఫిలిష్తీయులను, మోయాబీయులను, హదదెజరును, జోబారాజును మరియు డమాస్కస్లోని అరామీయులను ఓడించాడు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా విజయాన్ని ఇచ్చాడు. దావీదు కొల్లగొట్టి వాటిని ప్రభువుకు సమర్పించాడు. ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చిన తర్వాత డేవిడ్ ప్రసిద్ధి చెందాడు. దావీదు ఇస్రాయేలీయులందరినీ పరిపాలించాడు. తన ప్రజలందరికీ న్యాయంగా మరియు సరైనది చేస్తూ ఉన్నాడు. యోనాతాను నిమిత్తము నేను దయచూపగల సౌలు ఇంటిలో ఇంకెవరైనా మిగిలి ఉన్నారా అని దావీదు అడిగాడు. జీబా అనే సౌలు ఇంటి సేవకుడు ఇంకా జోనాథన్ కుమారుడు ఉన్నాడని చెప్పాడు. హీ ఇస్ క్రింపుల్డ్ ఇన్ టూ ఫీట్. సౌలు కుమారుడైన యోనాతాను, కుమారుడైన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చినప్పుడు అతడు అతనిని గౌరవించుటకు నమస్కరించాడు. దావీదు ఇలా అన్నాడు, భయపడకు, నీ తండ్రి యోనాతాను విషయంలో నేను తప్పకుండా నీకు దయ చూపిస్తాను. నీ తాతయైన సౌలుకు చెందిన భూమినంతటినీ నేను నీకు తిరిగి ఇస్తాను. నువ్వు ఎప్పుడూ నా బల్లదగ్గరే తింటావు. మెఫీబోషెతు నమస్కరించి, నాలాంటి చచ్చిపోయిన కుక్కను మీరు గమనించడానికి మీ సేవకుడు ఏమిటి? అప్పుడు రాజు సీబాను పిలిచి, సౌలు మరియు అతని కుటుంబానికి చెందినవన్నీ నేను నీ యజమాని మనవడికి ఇచ్చాను. నీ యజమాని మనుమడి కోసం నువ్వు, నీ కొడుకులు, నీ సేవకులు అతని కోసం వ్యవసాయం చేసి పంటలు తీసుకురావాలి. మీ యజమాని మనవడు మెఫీబోషెతు ఎప్పుడూ నా బల్లదగ్గరే భోజనం చేస్తాడు. అప్పుడు సీబా రాజుతో, నా ప్రభువైన రాజు తన సేవకుడికి ఏది ఆజ్ఞాపిస్తే అది నీ సేవకుడు చేస్తాను అన్నాడు. కాబట్టి మెఫీబోషెతు రాజు కుమారుల్లో ఒకరిలా దావీదు బల్లదగ్గర భోజనం చేశాడు. బత్షెబాతో దావీదు చేసిన పాపం. వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును, రాజు మనుషులతో పాటు ఇస్రాయేలీయుల సైన్యం మొత్తాన్ని పంపించాడు. వారు అమ్మోనీయులను నాశనం చేసి రబ్బాను ముట్టడించారు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. ఒక సాయంత్రం డేవిడ్ తన మంచం మీద నుండి లేచి రాజభవనం పైకప్పు మీద తిరిగాడు. పైకప్పు నుండి అతను స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. ఆ స్త్రీ చాలా అందంగా ఉంది మరియు ఆమె గురించి తెలుసుకోవడానికి డేవిడ్ ఒకరిని పంపాడు. ఆ మనుష్యుడు, ఇది ఏలీయాము కుమార్తె మరియు హిత్తీయుడైన ఊరియా భార్య బత్షెబ కాదా? అప్పుడు దావీదు ఆమెను తీసుకురావడానికి దూతలను పంపాడు. ఆమె అతని దగ్గరకు వచ్చింది. అతను ఆమెతో పడుకున్నాడు. ఆమె తన అపవిత్రత నుండి తనను తాను శుద్ధి చేసుకుంది. తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. ఆ స్త్రీ గర్భం దాల్చి, నేను గర్భవతిని అని దావీదుకు కబురు పంపింది. కంపైలర్ యొక్క వ్యాఖ్య, ఇంద్రియ సంబంధమైన స్వభావం యొక్క దీర్ఘకాలం చూపులు కామం యొక్క ప్రలోభాన్ని తెస్తాయి మరియు వ్యభిచారం నెరవేరినప్పుడు. వ్యాఖ్యను ముగించు. దావీదు యోవాబుకు ఈ మాట పంపాడు, హిత్తీయుడైన ఊరియాను నాకు పంపు. యోవాబు అతన్ని దావీదు దగ్గరికి పంపాడు. ఊరియా అతని దగ్గరకు వచ్చినప్పుడు దావీదు యోవాబు ఎలా ఉన్నాడు, సైనికులు ఎలా ఉన్నారు మరియు యుద్ధం ఎలా జరుగుతోందని అడిగాడు. అప్పుడు దావీదు ఊరియాతో, నీ ఇంటికి వెళ్లి నీ కాళ్లు కడుక్కో అన్నాడు. ఊరియా రాజభవనాన్ని విడిచిపెట్టాడు మరియు రాజు నుండి బహుమతి అతని తర్వాత పంపబడింది. కాని ఊరియా తన యజమాని సేవకులందరితో కలిసి రాజభవన ద్వారం దగ్గర పడుకున్నాడు మరియు తన ఇంటికి వెళ్లలేదు. తన భర్త చనిపోయాడని ఊరియా భార్య విని అతని కోసం దుఃఖించింది. సంతాప సమయం ముగిసిన తరువాత దావీదు ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు మరియు ఆమె అతనికి భార్య అయింది మరియు అతనికి ఒక కొడుకును కన్నది. అయితే దావీదు చేసిన పని యెహోవాకు అసంతృప్తి కలిగించింది. యెహోవా నాతానును దావీదు వద్దకు పంపాడు. అతను అతని వద్దకు వచ్చినప్పుడు ఒక పట్టణంలో ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒకరు ధనవంతుడు మరియు మరొకరు పేదవాడు. ధనవంతుడి దగ్గర చాలా పెద్ద సంఖ్యలో గొర్రెలు మరియు పశువులు ఉన్నాయి. కాని పేదవాడికి అతను కొన్న ఒక చిన్న గొర్రె తప్ప మరేమీ లేదు. అతను దానిని పెంచాడు మరియు అది అతనితో మరియు అతని పిల్లలతో పెరిగింది. అది అతని ఆహారాన్ని పంచుకుంది, అతని కప్పు నుండి తాగింది మరియు అతని చేతుల్లో కూడా నిద్రపోయింది. అది అతనికి కూతురు లాంటిది. ఇప్పుడు ఒక ప్రయాణికుడు ధనవంతుడి వద్దకు వచ్చాడు. కాని ధనవంతుడు తన వద్దకు వచ్చిన ప్రయాణికుడికి భోజనం సిద్ధం చేయడానికి తన సొంత గొర్రెలు లేదా పశువులను తీసుకెళ్లడం మానేశాడు. బదులుగా అతను పేదవాడికి చెందిన గొర్రెను తీసుకుని తన వద్దకు వచ్చిన వ్యక్తి కోసం సిద్ధం చేశాడు. దావీదు ఆ మనుష్యునిపై కోపముతో రగిలిపోయి నాతానుతో ఇలా అన్నాడు, ప్రభువు సజీవంగా, అలా చేసిన వ్యక్తి మరణానికి అర్హుడు. అతను ఆ గొర్రెపిల్ల కోసం 4 రెట్లు చెల్లించాలి, ఎందుకంటే అతను అలాంటి పనిచేశాడు మరియు జాలిపడలేదు. అప్పుడు నాతాను దావీదుతో, నువ్వు మనిషివి, ఇస్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నేను నిన్ను ఇస్రాయేలుకు రాజుగా అభిషేకించి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను. నేను నీ యజమాని ఇంటిని నీకు ఇచ్చాను, నీ యజమాని భార్యలను నీ చేతుల్లోకి ఇచ్చాను. నేను ఇస్రాయేలు మరియు యూదా ఇంటిని మీకు ఇచ్చాను, మరియు ఇవన్నీ చాలా తక్కువగా ఉంటే నేను మీకు ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని. ప్రభువు దృష్టికి చెడ్డది చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించారు? హిత్తీయుడైన ఊరియాను కత్తితో చంపి అతని భార్యను నీ స్వంతం చేసుకున్నావు. నువ్వు అమ్మోనీయుల ఖడ్గంతో అతన్ని చంపావు. నువ్వు నన్ను తృణీకరించి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నందుకు ఇప్పుడు కత్తి నీ ఇంటి నుండి ఎప్పటికీ పోదు. అప్పుడు దావీదు, నేను యెహోవాకు విరోధంగా పాపం చేశాను అని నాతానుతో అన్నాడు. నాథన్ ఇలా జవాబిచ్చాడు, ప్రభువు నీ పాపాన్ని తొలగించాడు, నువ్వు చావబోవు. అయితే మీరు ఇలా చేయడం ద్వారా ప్రభువు శత్రువులను పూర్తిగా ధిక్కరించేలా చేశారు, కాబట్టి మీకు పుట్టిన కొడుకు చనిపోతాడు. నాతాను ఇంటికి వెళ్లిన తరువాత ఊరియా భార్య దావీదుకు పుట్టిన బిడ్డను ప్రభువు కొట్టాడు మరియు అతను అనారోగ్యానికి గురయ్యాడు. దావీదు బిడ్డ కోసం దేవుణ్ణి వేడుకున్నాడు. అతను ఉపవాసం ఉండి తన ఇంట్లోకి వెళ్లి నేలపై పడుకుని రాత్రులు గడిపాడు. తన సేవకులు తమలో తాము గుసగుసలాడుకోవడం డేవిడ్ గమనించాడు మరియు పిల్లవాడు చనిపోయాడని అతను గ్రహించాడు. పిల్లవాడు చనిపోయిందా అని అడిగాడు. అవును అని వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు దావీదు నేల నుండి లేచి కడుక్కుని లోషన్లు వేసుకుని బట్టలు మార్చుకుని ప్రభువు మందిరంలోకి వెళ్లి పూజలు చేసి తన ఇంటికి వెళ్లాడు. మరియు అతని అభ్యర్థన మేరకు వారు అతనికి ఆహారం వడ్డించారు మరియు అతను తిన్నాడు. అతని సేవకులు అతనిని అడిగారు, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పిల్లవాడు బతికి ఉండగా నువ్వు ఉపవాసం ఉండి ఏడ్చావు, కాని ఇప్పుడు ఆ పిల్ల చనిపోయింది కాబట్టి నువ్వు లేచి తిను. అతను బదులిచ్చాడు, పిల్లవాడు ఇంకా జీవించి ఉండగా నేను ఉపవాసం ఉండి ఏడ్చాను. నేను అనుకున్నాను, ఎవరికి తెలుసు, ప్రభువు నాపై దయచూపి బిడ్డను బతకనివ్వండి, కాని ఇప్పుడు వాడు చనిపోయాడు కాబట్టి నేనెందుకు ఉపవాసం ఉండాలి? నేను అతన్ని మళ్లీ తీసుకురావచ్చా? నేను అతని దగ్గరకు వెళ్తాను, కాని అతను నా దగ్గరకు తిరిగి రాడు. అప్పుడు దావీదు తన భార్య బత్షెబాను ఓదార్చాడు మరియు అతను ఆమె వద్దకు వెళ్లి ఆమెతో శయనించాడు. ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది మరియు వారు అతనికి సొలొమోను అని పేరు పెట్టారు. ప్రభువు అతన్ని ప్రేమించాడు మరియు ప్రభువు అతనిని ప్రేమించెను గనుక అతనికి జెదిడియా అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపాడు. డేవిడ్ ఇంట్లో ఇబ్బంది. కాలక్రమంలో దావీదు కుమారుడైన అమ్నోను, దావీదు కుమారుడైన అబ్షాలోము అందమైన సోదరి తామారుతో ప్రేమలో పడ్డాడు. అమ్నోను తన సోదరి తామారు నిమిత్తము అస్వస్థతకు లోనయ్యాడు, ఎందుకంటే ఆమె కన్యక మరియు ఆమెకు ఏమీ చేయడం అసాధ్యం అనిపించింది. ఇప్పుడు అమ్నోనుకు దావీదు సోదరుడైన షిమ్యా కొడుకు యోనాదాబు అనే స్నేహితుడు ఉన్నాడు. యోనాదాబు చాలా తెలివిగల వ్యక్తి. అతడు అమ్నోనుతో, రాజకుమారుడవు, ఉదయము తరువాత నీవెందుకు విపరీతముగా కనిపిస్తున్నావు, నాకు చెప్పలేదా అని అడిగాడు. అమ్నోను అతనితో, నా సోదరుడు అబ్షాలోము సోదరి తామారుతో నేను ప్రేమలో ఉన్నాను అని చెప్పాడు. మంచానికి వెళ్లి అనారోగ్యంగా నటించు అని జోనాదాబ్ చెప్పాడు. మీ నాన్న నిన్ను చూడడానికి వచ్చినప్పుడు అతనితో చెప్పు, మా సోదరి తమర్ వచ్చి నాకు తినడానికి ఏదైనా ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. ఆమె నా దృష్టిలో ఆహారాన్ని సిద్ధం చేయనివ్వండి, తద్వారా నేను ఆమెను గమనించి ఆమె చేతిలో నుండి తింటాను. కాబట్టి అమ్నోను పడుకుని అనారోగ్యంతో ఉన్నట్లు నటించాడు. రాజు అతనిని చూడడానికి వచ్చినప్పుడు అమ్నోను అతనితో, నా సోదరి తామారు వచ్చి నా దృష్టికి ప్రత్యేకమైన రొట్టెలు చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఆమె చేతి నుండి తినవచ్చు అని చెప్పాడు. రాజభవనంలో ఉన్న తామారుకు దావీదు ఇలా పంపించాడు, నీ సోదరుడు అమ్నోను ఇంటికి వెళ్లి అతనికి ఆహారం సిద్ధం చేయి. తామారు పడుకుని ఉన్న తన సోదరుడు అమ్నోను ఇంటికి వెళ్ళింది. ఆమె కొంచెం పిండిని తీసుకుని పిసికి అతని దృష్టిలో రొట్టె చేసి కాల్చింది. అప్పుడు ఆమె పాన్ తీసుకుని అతనికి రొట్టె వడ్డించింది, కాని అతను తినడానికి నిరాకరించాడు. అందరినీ ఇక్కడి నుండి పంపించు అని అమ్నోన్ చెప్పాడు. అందరూ వెళ్లిపోయారు. ఆపై అతను ఆమెపై అత్యాచారం చేశాడు. అప్పుడు అమ్నోన్ ఆమెను తీవ్రమైన ద్వేషంతో అసహించుకున్నాడు మరియు తన వ్యక్తిగత సేవకుడిని పిలిచి, ఈ స్త్రీని ఇక్కడి నుండి తీసివేసి ఆమె వెనుక తలుపు వేయండి. ఆమె తలపై చేయి వేసుకుని వెళ్లిపోయింది. వెళ్లేటప్పుడు పెద్దగా ఏడుస్తూ, ఆమె సోదరుడు అబ్షాలోము ఆమెతో, నీ సోదరుడైన అమ్నోను నీతో ఉన్నాడా? ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండు, నా సోదరి, అతను మీ సోదరుడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు. తామారు తన సహోదరుడైన అబ్షాలోము ఇంటిలో నివసిస్తుంది, ఒక నిర్జన స్త్రీ. ఇదంతా విన్న దావీదు రాజుకు కోపం వచ్చింది. అబ్షాలోము అమ్నోనుతో మంచిగాని చెడుగాని ఒక్క మాట కూడా చెప్పలేదు. అమ్నోను తన సోదరి తామారును అవమానించినందున అతడు అసహించుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అబ్షాలోము మనుషులు అమ్నోనును చంపినప్పుడు, అప్పుడు రాజుకుమారులందరూ లేచి గాడిదలు ఎక్కి గెషూరుకు పారిపోయారు. అతను అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. రాజు హృదయం అబ్షాలోము కోసం తహతహలాడుతుందని యోవాబుకు తెలుసు. కాబట్టి అబ్షాలోము యెరూషలేముకు తిరిగి వచ్చేలా దావీదును తీసుకురావడానికి యోవాబు కుట్రతో ఏర్పాట్లు చేశాడు. రాజు యోవాబుతో, చాలా బాగా, నేను చేస్తాను, వెళ్లి అబ్షాలోము అనే యువకుడిని తిరిగి తీసుకురండి. యోవాబు గెషూరుకు వెళ్లి అబ్షాలోమును తిరిగి యెరూషలేముకు తీసుకువచ్చాడు. అయితే రాజు, అతను తన ఇంటికి వెళ్లాలి, అతను నా ముఖం చూడకూడదు. కాబట్టి అబ్షాలోము తన ఇంటికి వెళ్లి రాజు ముఖం చూడలేదు. ఇస్రాయేలీయులందరిలో అబ్షాలోము వలె తన అందమైన రూపానికి ప్రశంసలు పొందిన వ్యక్తి లేడు. అతని తలపై నుండి అరికాలి వరకు అతనిలో ఎటువంటి మచ్చ లేదు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి రాజుగా మారడానికి అబ్షాలోము పన్నాగం. కాలక్రమంలో అబ్షాలోము ఒక రథాన్ని మరియు గుర్రాలను మరియు 50 మందిని తన ముందు నడిపించుకున్నాడు. పొద్దున్నే లేచి నగరద్వారం దగ్గరకు వెళ్లే దారి పక్కనే నిలబడేవాడు. ఎవరైనా నిర్ణయం కోసం రాజు ముందు ఫిర్యాదుతో వచ్చినప్పుడు అబ్షాలోము అతనిని పిలిచి, నువ్వు ఏ ఊరివి? నీ సేవకుడు ఇస్రాయేలు గోత్రాల్లో ఒక వాడు అని సమాధానం చెప్పేవాడు. అప్పుడు అబ్షాలోము అతనితో, చూడండి, నీ వాదనలు సరైనవి మరియు సరైనవి, కాని నీ మాట వినడానికి రాజు ప్రతినిధి లేడు అని చెప్పాడు. మరియు అబ్షాలోము ఇలా అంటాడు, నేను దేశంలో న్యాయమూర్తిగా నియమించబడితే అప్పుడు ఫిర్యాదు లేదా కేసు ఉన్న ప్రతి ఒక్కరూ నా వద్దకు రావచ్చు మరియు అతనికి న్యాయం జరిగేలా చూస్తాను. అలాగే ఎవరైనా అతని ముందు నమస్కరించడానికి అతనిని సమీపించినప్పుడల్లా అబ్షాలోము అతని చేయి చాచి అతనిని పట్టుకుని ముద్దు పెట్టుకునేవాడు. న్యాయం చేయమని రాజు దగ్గరకు వచ్చిన ఇస్రాయేలీయులందరితో అబ్షాలోము ఈ విధంగా ప్రవర్తించాడు మరియు ఇస్రాయేలీయుల హృదయాలను దొంగిలించాడు. 4 గేళ్ల తర్వాత అబ్షాలోము రాజుతో ఇలా అన్నాడు, నేను హెబ్రోనుకు వెళ్లి యెహోవాకు నేను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చనివ్వండి. నీ సేవకుడు అరాములోని గెషూర్లో నివసిస్తున్నప్పుడు నేను ఈ ప్రమాణం చేశాను, యెహోవా నన్ను యెరూషలేముకు తిరిగి తీసుకువెళితే నేను హెబ్రోనులో యెహోవాను ఆరాధిస్తాను. రాజు అతనితో, శాంతంగా వెళ్ళు అన్నాడు. కాబట్టి అతను హెబ్రోనుకు వెళ్లాడు. అప్పుడు అబ్షాలోము ఇస్రాయేలు గోత్రాల అంతటా రహస్య దూతలను పంపి, మీరు బాకా శబ్దం విన్న వెంటనే హెబ్రోనులో అబ్షాలోము రాజు అని చెప్పండి, యెరూషలేము నుండి 200 మంది పురుషులు అబ్షాలోముతో కలిసి వచ్చారు. వారు అతిథులుగా ఆహ్వానించబడ్డారు మరియు విషయం గురించి ఏమీ తెలియకుండా చాలా అమాయకంగా వెళ్లారు. అబ్షాలోము బలులు అర్పిస్తున్నప్పుడు దావీదు సలహాదారుడైన గిలోనీయుడైన అహీతోఫెలును తన స్వగ్రామమైన గిలో నుండి రమ్మని కూడా పంపాడు. కుట్ర బలపడింది. అబ్షాలోము అనుచరుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒక దూత వచ్చి, ఇస్రాయేలు ప్రజల హృదయాలు అబ్షాలోముతో ఉన్నాయి అని దావీదుతో చెప్పాడు. అప్పుడు దావీదు యెరూషలేములో తనతో ఉన్న తన అధికారులందరితో, రండి, మనం పారిపోవాలి, లేదంటే మనలో ఎవరూ అబ్షాలోము నుండి తప్పించుకోలేరు. మనం తక్షణమే బయలుదేరాలి, లేకుంటే అతడు త్వరగా వెళ్లి మనలను అధిగమించి మన మీదికి నాశనం చేసి నగరాన్ని ఖడ్గానికి గురిచేస్తాడు. రాజు బయలుదేరాడు. అతని ఇంటి మొత్తం అతనిని అనుసరించింది. కాని అతను రాజభవనాన్ని చూసుకోవడానికి 10 మంది ఉంపుడుగత్తెలను విడిచిపెట్టాడు. రాజు బయలుదేరాడు. ప్రజలందరూ అతనిని అనుసరించారు మరియు వారు కొంత దూరంలో ఉన్న ప్రదేశంలో ఆగారు. అతని మనుష్యులందరూ కెరేతీయులు మరియు పెలేతీయులందరితో పాటు అతనిని దాటి వెళ్లారు మరియు అతనితో పాటు గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులందరూ రాజు ముందు నడిచారు. అప్పుడు రాజు సాదోకుతో, దేవుని మందసాన్ని తిరిగి పట్టణంలోకి తీసుకెళ్ళు. నేను ప్రభువు దృష్టిలో దయను కనుగొంటే అతను నన్ను తిరిగి తీసుకువస్తాడు మరియు దానిని మరియు అతని నివాస స్థలాన్ని మళ్లీ చూడనివ్వండి. అయితే నేను మీ పట్ల సంతోషించను అని చెబితే నేను సిద్ధంగా ఉన్నాను. అతనికి ఏది మంచిదో అది నాకు చేయనివ్వండి. రాజుకూడా యాజకుడైన సాదోకుతో, నువ్వు జ్ఞానివి కాదా? నీ కొడుకు అహీమాజు, అబ్యాతారు కొడుకు యోనాతానులతో ప్రశాంతంగా నగరానికి తిరిగి వెళ్ళు. మీరు మరియు అబ్యాతారు మీ ఇద్దరు కుమారులను మీతో తీసుకెళ్ళండి. నాకు తెలియజేయడానికి మీ నుండి ఒక మాట వచ్చే వరకు నేను ఎడారిలోని కోటల వద్ద వేచి ఉంటాను. కాబట్టి సాదోకు మరియు అబ్యాతారు దేవుని మందసాన్ని తిరిగి యెరూషలేముకు తీసుకుని వెళ్లి అక్కడే ఉండిపోయారు. అయితే దావీదు ఒలీవల కొండపైకి వెళ్లాడు. ఏడుస్తూ ఉన్నాడు. అతని తల కప్పబడి ఉంది మరియు అతను చెప్పులు లేకుండా ఉన్నాడు. అతనితో ఉన్న ప్రజలందరూ కూడా తమ తలలు కప్పుకుని పైకి వెళ్లేటప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు దావీదుకు అబ్షాలోముతో కలిసి కుట్రదారులలో అహీతోపెలు ఉన్నాడు అని చెప్పబడింది. కాబట్టి దావీదు, ప్రభూ, అహీతోఫెలు ఉపదేశాన్ని వెర్రితనంగా మార్చు అని ప్రార్థించాడు. ప్రజలు దేవుణ్ణి ఆరాధించే శిఖరానికి దావీదు వచ్చినప్పుడు అర్కీయుడైన హుషై అతనిని కలుసుకోవడానికి అక్కడ ఉన్నాడు. అతని వస్త్రం చిరిగిపోయి అతని తలపై దుమ్ము దులిపింది. దావీదు అతనితో, నువ్వు నాతో వెళితే నువ్వు నాకు భారంగా ఉంటావు. అయితే నీవు పట్టణానికి తిరిగి వచ్చి అబ్షాలోముతో ఇలా చెబితే, ఓ రాజా, నేను నీకు సేవకుడను. నేను గతంలో మీ తండ్రికి సేవకునిగా ఉన్నాను. ఇప్పుడు నేను మీకు సేవకుడిగా ఉంటాను. అప్పుడు అహీతోఫెల్ సలహాను నిరాశపరచడం ద్వారా మీరు నాకు సహాయం చేయవచ్చు. యాజకులు సాదోకు మరియు అబ్యాతారు మీతో ఉండరా? రాజభవనంలో మీరు ఏదైనా విన్నట్లయితే వారికి చెప్పండి. వారి ఇద్దరు కుమారులు, సాదోకు కొడుకు అహీమాజు, అబ్యాతారు కొడుకు యోనాతాను అక్కడ ఉన్నారు. మీరు ఏదైనా విన్నా వాటిని నాకు పంపండి. కాబట్టి అబ్షాలోము యెరూషలేములో ప్రవేశించినప్పుడు దావీదు స్నేహితుడు హూషై యెరూషలేముకు వచ్చాడు. దావీదు శిఖరం దాటి కొంచెం దూరం వెళ్లినప్పుడు అక్కడ మెఫీబోషెతు యొక్క గృహనిర్వాహకుడు జిబా అతనిని కలవడానికి వేచి ఉన్నాడు. అతని దగ్గర 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్షలు, 100 అంజూరపు రొట్టెలు మరియు ద్రాక్షారసంతో నిండిన గాడిదల తీగ ఉంది. అప్పుడు రాజు, మీ యజమాని మనవడు ఎక్కడ ఉన్నాడు? ఈరోజు ఇస్రాయేలు ఇంటివారు నా తాత రాజ్యాన్ని నాకు తిరిగి ఇస్తారని అనుకున్నందున అతడు యెరూషలేములో ఉంటున్నాడు అని సీబా అతనితో చెప్పాడు. దావీదు మరియు అతని మనుష్యులు షిమీ తన ఎదురుగా ఉన్న కొండపైకి వెళుతుండగా అతను వెళ్లినప్పుడు దూషిస్తూ అతనిపై రాళ్లు విసిరి అతనిపై దుమ్ముతో వర్షం కురిపించాడు. రాజు మరియు అతనితో ఉన్న ప్రజలందరూ అలసిపోయి తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. అక్కడ అతను రిఫ్రెష్ అయ్యాడు. ఇంతలో అబ్షాలోము మరియు ఇస్రాయేలీయులందరూ యెరూషలేముకు వచ్చారు. అహీతోపెలు అతనితో ఉన్నాడు. అప్పుడు దావీదు స్నేహితుడైన హూషై అబ్షాలోము దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నాడు, రాజు దీర్ఘాయుష్షు, చిరకాలం జీవించు రాజా. అబ్షాలోము హూషైని ఇలా అడిగాడు, నీ స్నేహితుడికి నువ్వు చూపించే ప్రేమ ఇదేనా? మీ స్నేహితుడితో ఎందుకు వెళ్లలేదు? హూషై అబ్షాలోముతో ఇలా అన్నాడు, కాదు, ఈ ప్రజలచేత మరియు ఇస్రాయేలు ప్రజలందరిచేత యెహోవాచే ఎన్నుకోబడినవాడు. నేను అతనిని మరియు నేను అతనితో ఉంటాను. ఇంకా నేను ఎవరికి సేవ చేయాలి? నేను కుమారునికి సేవ చేయకూడదా? నేను నీ తండ్రికి సేవ చేసినట్లే నీకు సేవ చేస్తాను. అబ్షాలోము అహీతోఫెలుతో, నీ సలహా మాకు చెప్పు. మనం ఏం చేయాలి? అహీతోఫెల్, అతను రాజభవనాన్ని చూసుకోవడానికి విడిచిపెట్టిన మీ తండ్రి ఉపపత్నులతో శయనించు. అప్పుడు నువ్వు నీ తండ్రి నోట్లో దుర్గంధం వెదజల్లినట్లు ఇస్రాయేలీయులందరూ వింటారు. మీతో ఉన్న ప్రతి ఒక్కరి చేతులు బలపడతాయి. కాబట్టి వారు అబ్షాలోము కోసం పైకప్పు మీద ఒక గుడారం వేశారు మరియు అతను ఇస్రాయేలీయులందరి దృష్టిలో తన తండ్రి ఉపపత్నులతో శయనించాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, నాథన్ ప్రవచించినట్లే. వ్యాఖ్యను ముగించు. ఇప్పుడు ఆ రోజుల్లో అహీతోఫెల్ ఇచ్చిన సలహా దేవునిని విచారించే వ్యక్తిలా ఉంది. దావీదు మరియు అబ్షాలోము ఇద్దరూ అహీతోపెలు సలహాలన్నింటినీ ఆ విధంగానే పరిగణించారు. అహీతోపెలు అబ్షాలోముతో, నేను 12,000 మందిని ఎన్నుకుని దావీదును వెంబడించడానికి ఈ రాత్రి బయలుదేరుతాను. అతను అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు నేను అతనిపై దాడి చేస్తాను. నేను అతనిని భయంతో కొట్టేస్తాను. అప్పుడు అతనితో ఉన్న ప్రజలందరూ పారిపోతారు. నేను రాజును మాత్రమే కొట్టి ప్రజలందరినీ తిరిగి నీ దగ్గరకు తీసుకువస్తాను. మీరు వెతుకుతున్న వ్యక్తి యొక్క మరణం అందరికీ తిరిగి రావడమే. ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. ఈ ప్రణాళిక అబ్షాలోముకు మరియు ఇస్రాయేలు పెద్దలందరికీ మంచిగా అనిపించింది. అయితే అబ్షాలోము, అర్కీయుడైన హూషేని కూడా పిలిపించు, అతడు చెప్పేది మనం వినవచ్చు అన్నాడు. హూషై అతని దగ్గరికి వచ్చినప్పుడు అబ్షాలోము అహీతోపెలు ఈ సలహా ఇచ్చాడు. ఆయన చెప్పినట్టే మనం చేయాలా? లేకపోతే మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. హూషై అబ్షాలోముతో ఇలా జవాబిచ్చాడు, అహీతోపెలు ఇచ్చిన సలహా ఈసారి మంచిది కాదు. మీరు మీ తండ్రి మరియు అతని పురుషులు తెలుసు. వారు యోధులు మరియు అడవి ఎలుగుబంటి తన పిల్లలను దోచుకున్నంత భయంకరమైనవి. అదీ కాకుండా మీ నాన్న అనుభవజ్ఞుడైన పోరాట యోధుడు. అతను సైనికులతో రాత్రి గడపడు. ఇప్పుడు కూడా అతను ఒక గుహలో లేదా మరెక్కడైనా దాగి ఉన్నాడు. అతడు ముందుగా నీ సైన్యంపై దాడి చేస్తే అది విన్నవారెవరైనా అబ్షాలోమును అనుసరించే సైన్యంలో సంహారం జరిగింది. అప్పుడు సింహం హృదయంలో ఉన్న ధైర్యవంతుడు కూడా భయంతో కరిగిపోతాడు. ఎందుకంటే మీ తండ్రి పోరాట యోధుడని మరియు అతనితో ఉన్నవారు ధైర్యవంతులని ఇస్రాయేలీయులందరికీ తెలుసు. కాబట్టి నేను మీకు సలహా ఇస్తున్నాను. దాన్నుండి బీర్షెబా వరకు ఉన్న ఇస్రాయేలీయులందరూ సముద్రతీరంలోని ఇసుకలాగా మీ వద్దకు సమీకరించబడండి. మీరే వారిని యుద్ధానికి నడిపించండి. అప్పుడు అతను ఎక్కడ కనిపించినా అతనిపై దాడి చేస్తాము. నేలపై మంచు కురుస్తున్నట్లు మేము అతనిపై పడతాము. అతను లేదా అతని మనుషులు ఎవరూ సజీవంగా ఉండరు. అతను ఒక పట్టణంలోకి వెళ్లిపోతే ఇస్రాయేలీయులందరూ ఆ పట్టణానికి తాళ్లు తెస్తారు. దానిలో ఒక్క ముక్క కూడా దొరకని వరకు మేము దానిని లోయలోకి లాగుతాము. అబ్షాలోము, ఇస్రాయేలీయులందరూ అహీతోపెలు సలహా కంటే అర్కీయుడైన హూషే సలహా మేలు అన్నారు. అబ్షాలోముపై విపత్తు తీసుకురావడానికి అహీతోఫెల్ యొక్క మంచి సలహాను భంగపరచాలని ప్రభువు నిశ్చయించుకున్నాడు. హుషై యాజకులైన సాదోకు మరియు అబ్యాతారుతో ఇలా అన్నాడు, అబ్షాలోముకు మరియు ఇస్రాయేలు పెద్దలకు అహీతోపెలు అలాంటివి చేయమని సలహా ఇచ్చాడు. కాని నేను అలా చేయమని వారికి సలహా ఇచ్చాను. ఇప్పుడు వెంటనే సందేశం పంపి దావీదుతో ఖర్చు చేయవద్దు. ఎడారిలోని కోటల వద్ద రాత్రి తప్పకుండా దాటండి, లేదా రాజు మరియు అతనితో ఉన్న ప్రజలందరూ మింగివేయబడతారు. దావీదు తనతో ఉన్న మనుష్యులను సమకూర్చి వారికి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించి దావీదు మూడవ వంతును యోవాబు నాయకత్వాన, మూడవ వంతు జెరూయా కుమారుడైన యోవాబు సహోదరుడు అభిషే క్రింద, మూడవ వంతు గిత్తీయుడైన ఇత్తే కింద సైన్యాన్ని పంపాడు. రాజు సేనలతో, నేను తప్పకుండా మీతో బయలుదేరుతాను అని చెప్పాడు. కాని ఆ మనుష్యులు, మీరు బయటకు వెళ్లకూడదు, మేము బలవంతంగా పారిపోతే వారు మమ్మల్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా వారు పట్టించుకోరు, కాని మీరు మాలో 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు నగరం నుండి మాకు మద్దతు ఇవ్వడం మంచిది. కాబట్టి రాజు ద్వారం పక్కన నిలబడ్డాడు. సైన్యం ఇస్రాయేలుతో పోరాడటానికి రంగంలోకి దిగింది మరియు ఎఫ్రాయిం అడవిలో యుద్ధం జరిగింది. అక్కడ ఇస్రాయేలు సైన్యం దావీదు మనుషులచే ఓడిపోయింది మరియు ఆ రోజున ప్రాణనష్టం చాలా ఎక్కువ, 20. ఆ యుద్ధం మొత్తం పల్లెల్లో వ్యాపించింది. ఆ రోజు కత్తి కంటే అడవి ఎక్కువ మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు అబ్షాలోము దావీదు మనుషులను కలుసుకున్నాడు. అతను తన గాడిదపై స్వారీ చేస్తున్నప్పుడు పెద్ద ఓక్ చెట్టు యొక్క దట్టమైన కొమ్మల క్రింద గాడిద వెళ్లినప్పుడు అబ్షాలోము తల చెట్టులో చిక్కుకుంది. అతను గాలిలో వేలాడుతూనే ఉన్నాడు. అతను స్వారీ చేస్తున్న మ్యూల్ వెళ్తూనే ఉంది. అబ్షాలోము ఇంకా ఓక్ చెట్టులో ఉన్నప్పుడే యోవాబు తన చేతిలో 3 జావెలిన్లను తీసుకుని వాటిని అబ్షాలోము గుండెల్లోకి గుచ్చాడు. వారు అబ్షాలోమును పట్టుకుని అడవిలోని ఒక పెద్ద గొయ్యిలో పడవేసి అతనిపై పెద్ద రాళ్ల కుప్పను పోగుచేశారు. ఇంతలో ఇస్రాయేలీయులందరూ తమ ఇళ్లకు పారిపోయారు. అప్పుడు యోవాబు ఒక కూషీయునితో, వెళ్ళి నువ్వు చూసిన దాన్నే రాజుకు చెప్పు అన్నాడు. కూషీయుడు రాగానే, నా ప్రభువైన రాజా, శుభవార్త వినండి. నీకు వ్యతిరేకంగా లేచిన వారందరి నుండి నేడు యెహోవా నిన్ను విడిపించాడు. రాజు కుషీయుణ్ణి, అబ్షాలోము యువకుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. ఆ కుషీయుడు, నా ప్రభువైన రాజు శత్రువులు మరియు మీకు హాని తలపెట్టేవారందరూ ఆ యువకుడిలా ఉండాలి అని జవాబిచ్చాడు. డేవిడ్ అబ్షాలోము కోసం విచారిస్తున్నాడు. రాజు కంగారు పడ్డాడు. అతను గేట్వే మీదుగా గదికి వెళ్లి ఏడ్చాడు. అతను వెళ్తూ ఇలా అన్నాడు, ఓ నా కుమారుడైన అబ్షాలోమా, నా కొడుకు అబ్షాలోము, నీకు బదులు నేను చనిపోయి ఉంటే, ఓ అబ్షాలోమా, నా కుమారుడా అని యోవాబుకు చెప్పబడింది. రాజు అబ్షాలోము కోసం ఏడుస్తున్నాడు మరియు దుఃఖిస్తున్నాడు, మరియు మొత్తం సైన్యానికి ఆ రోజు విజయం సంతాపంగా మారింది, ఎందుకంటే ఆ రోజు సైన్యం విన్నది, రాజు తన కొడుకు కోసం దుఃఖిస్తున్నాడు. యుద్ధం నుండి పారిపోయినప్పుడు సిగ్గుపడే మనుష్యులు దొంగిలించడంతో ఆ రోజు పురుషులు నగరంలోకి దొంగిలించారు. రాజు తన ముఖాన్ని కప్పుకుని బిగ్గరగా అరిచాడు, ఓ నా కొడుకు అబ్షాలోమా, ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా. అప్పుడు యోవాబు ఇంట్లోకి రాజు దగ్గరికి వెళ్లి, ఈరోజు నువ్వు నీ ప్రాణాలను, నీ కొడుకుల కూతుళ్ల ప్రాణాల్ని, నీ భార్యల ఉంపుడుగత్తెల ప్రాణాలను కాపాడిన నీ మనుషులందరినీ అవమానపరిచావు. మిమ్మల్ని ద్వేషించేవారిని మీరు ప్రేమిస్తారు మరియు మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తారు. కమాండర్లు మరియు వారి మనుషులు మీకు ఏమీ అర్థం కాలేదని మీరు ఈరోజు స్పష్టం చేశారు. అబ్షాలోము ఈరోజు బ్రతికి ఉండి మనమందరం చనిపోయి ఉంటే మీరు సంతోషిస్తారని నేను చూస్తున్నాను. ఇప్పుడు బయటకు వెళ్లి మీ పురుషులను ప్రోత్సహించండి. మీరు బయటకు వెళ్లకపోతే రాత్రికి మీతో ఒక మనిషి కూడా మిగలడు అని నేను ప్రభువుపై ప్రమాణం చేస్తున్నాను. నీ యవ్వనం నుండి ఇప్పటివరకు నీకు వచ్చిన అన్ని విపత్తుల కంటే ఇది నీకు ఘోరంగా ఉంటుంది. దాంతో రాజు లేచి ద్వారంలో కూర్చున్నాడు. రాజు ద్వారంలో కూర్చున్నాడు అని ఆ మనుష్యులకు చెప్పగా వారందరూ ఆయన ముందుకు వచ్చారు. ఇంతలో ఇస్రాయేలీయులు తమ ఇళ్లకు పారిపోయారు. ఇస్రాయేలు తెగల అంతటా ప్రజలందరూ ఒకరితో ఒకరు వాదించుకున్నారు, రాజు మన శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించాడు, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినవాడు ఆయనే, కాని ఇప్పుడు అతను అబ్షాలోము కారణంగా దేశం నుండి పారిపోయాడు, మరియు మనలను పరిపాలించడానికి మనం అభిషేకించిన అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. అలాంటప్పుడు రాజును తిరిగి తీసుకురావడం గురించి మీరు ఎందుకు ఏమీ అనరు? దావీదు రాజు యాజకులైన సాదోకు మరియు అబ్యాతార్లకు ఈ సందేశాన్ని పంపాడు, యూదా పెద్దలను అడగండి, ఇస్రాయేలు అంతటా చెప్పబడినది రాజును అతని నివాసానికి చేరుకుంది, కాబట్టి మీరు రాజును అతని రాజభవనానికి తిరిగి తీసుకురావడానికి చివరి వ్యక్తిగా ఎందుకు ఉండాలి? మీరు నా సోదరులు, నా స్వంత రక్తమాంసాలు, కాబట్టి మీరు రాజును తిరిగి తీసుకురావడానికి చివరిగా ఎందుకు ఉండాలి? అమాసాతో ఇలా చెప్పండి, మీరు నా స్వంత రక్తమాంసాలు కాదా? యోవాబు స్థానంలో నువ్వు నా సైన్యానికి అధిపతివి కాకపోతే, అతను యూదా మనుష్యులందరి హృదయాలను ఒక వ్యక్తిగా గెలుచుకున్నాడు మరియు వారు రాజుకు, నువ్వు మరియు నీ మనుషులందరూ తిరిగి రండి అని పంపారు. అప్పుడు రాజు తిరిగి వచ్చి జోర్డాన్ వరకు వెళ్లాడు. ఇప్పుడు యూదా మనుషులు గిల్గాల్కు వచ్చి రాజును కలుసుకుని యొర్దాను దాటడానికి వచ్చారు. బహూరీము నుండి బెన్యామీనీయుడైన గేరా కుమారుడైన షిమీ యూదా మనుష్యులతో కలిసి దావీదు రాజును కలవడానికి తొందరపడ్డాడు. అతనితో పాటు 1,000 మంది బెన్యామీనీయులు, సౌలు ఇంటి కార్యనిర్వాహకుడైన సీబా, అతని 15 మంది కుమారులు మరియు 20 మంది సేవకులు ఉన్నారు. వారు రాజు ఉన్న జోర్డాన్కు పరుగెత్తారు. వారు రాజు ఇంటిని తీసుకోవడానికి మరియు అతను కోరుకున్నది చేయడానికి కోటను దాటారు. గేరా కుమారుడైన షిమీ యోర్దాను దాటినప్పుడు అతడు రాజు ముందు సాష్టాంగపడి అతనితో ఇలా అన్నాడు, నా ప్రభువు నన్ను దోషిగా పరిగణించకు. నా ప్రభువైన రాజు యెరూషలేమును విడిచిపెట్టిన రోజున నీ సేవకుడు ఎలా తప్పు చేశాడో గుర్తుకురాకు. రాజు దానిని తన మనస్సు నుండి తొలగించవచ్చు, ఎందుకంటే నేను పాపం చేశానని నీ సేవకుడైన నాకు తెలుసు. అయితే ఈరోజు యోసేపు ఇంటివారందరిలో మొదటివాడిగా వచ్చి నా ప్రభువైన రాజును కలవడానికి వచ్చాను. అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై, దీనికోసం షిమీకి మరణశిక్ష విధించకూడదా? ప్రభువు అభిషిక్తుడ్ని శపించాడు. దావీదు ఇలా జవాబిచ్చాడు, సెరూయా కుమారులారా, మీకు మరియు నాకు ఉమ్మడిగా ఏమి ఉంది? ఈరోజు మీరు నాకు విరోధులు అయ్యారు. ఈరోజు ఇజ్రాయెల్లో ఎవరైనా చంపబడాలా? ఈరోజు నేను ఇస్రాయేలుకు రాజునని నాకు తెలియదా? కాబట్టి రాజు షిమీతో, నువ్వు చనిపోవు అన్నాడు. మరియు రాజు అతనికి ప్రమాణం చేశాడు. సౌలు మనవడు మెఫీబోషెతు కూడా రాజును కలవడానికి వెళ్లాడు. రాజు వెళ్లిన రోజునుండి క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతను తన పాదాలను పట్టించుకోలేదు, లేదా మీసాలు కత్తిరించలేదు, లేదా బట్టలు ఉతకలేదు. అతను రాజును కలవడానికి యెరూషలేము నుండి వచ్చినప్పుడు రాజు అతన్ని, మెఫీబోషెతు నాతో ఎందుకు వెళ్లలేదు? అతడు, నా ప్రభువా రాజా, నీ సేవకుడను నేను కుంటివాడిని కాబట్టి నేను నా గాడిదకు జీను వేసి దానిమీద ఎక్కిస్తాను, కాబట్టి నేను రాజుతో పాటు వెళ్తాను అని చెప్పాను. అయితే నా సేవకుడు సీబా నాకు ద్రోహం చేశాడు, మరియు అతను నా ప్రభువైన రాజుకు నీ సేవకుడి గురించి అపవాదు చేశాడు. నా ప్రభువైన రాజు దేవుని దూత వంటివాడు, కాబట్టి మీకు నచ్చినది చేయండి. నా తాత వారసులందరూ నా ప్రభువు రాజు నుండి మరణం తప్ప మరేమీ అర్హులు కాదు, కాని మీరు మీ టేబుల్ వద్ద కూర్చున్న వారిలో మీ సేవకుడికి స్థానమిచ్చారు. అలాంటప్పుడు రాజుగారికి ఇంకా విజ్ఞప్తులు చేయడానికి నాకేం హక్కు ఉంది? రాజు అతనితో, ఎందుకు ఎక్కువ చెప్పాలి? పొలాలు పంచుకోమని నిన్ను, జీబాను ఆజ్ఞాపించాను. మెఫీబోషెతు రాజుతో, నా ప్రభువైన రాజు ఇప్పుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు, కాబట్టి అతను ప్రతిదీ తీసుకోనివ్వండి అని చెప్పాడు. గిలాదీయుడైన బర్జిల్లై కూడా రాజుతో కలిసి జోర్డాన్ను దాటడానికి మరియు అక్కడి నుండి అతనిని పంపించడానికి రోగెలీం నుండి దిగాడు. ఇప్పుడు బర్జిల్లై 80 సంవత్సరాల వయస్సులో చాలా వృద్ధుడు. అతను మహానయంలో ఉన్న సమయంలో రాజుకు కావాల్సినవి అందించాడు, ఎందుకంటే అతను చాలా ధనవంతుడు. రాజు బర్జిల్లాయ్తో, నాతో పాటు దాటి యెరూషలేములో నాతో ఉండు, నేను నీకు ఆహారం ఇస్తాను అని చెప్పాడు. అయితే బర్జిల్లాయి రాజుతో ఇలా అన్నాడు, నేను రాజుతో పాటు యెరూషలేముకు వెళ్లడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను? నాకు ఇప్పుడు 80 ఏళ్లు. ఏది మంచిది మరియు ఏది కాదు అనేదాని మధ్య తేడాను నేను చెప్పగలనా? నీ సేవకుడు తినేవాటిని, త్రాగేదాన్ని రుచి చూడగలడా? నేను ఇప్పటికీ పురుషులు మరియు స్త్రీ గాయకుల గొంతులను వినగలనా? మీ సేవకుడు నా ప్రభువైన రాజుకు ఎందుకు అదనపు భారం కావాలి? నీ సేవకుడు రాజుతో పాటు జోర్డాన్ నదిని కొంచెం దూరం దాటుతాడు, కాని రాజు నాకు ఈ విధంగా ఎందుకు బహుమతి ఇవ్వాలి? మీ సేవకుడు తిరిగి రావాలి, నేను నా స్వంత పట్టణంలో నా తండ్రి మరియు తల్లి సమాధి దగ్గర చనిపోతాను. అయితే ఇదిగో నీ సేవకుడు కింహా, అతను నా ప్రభువైన రాజుతో కలిసి వెళ్లనివ్వండి. నీకు ఏది ఇష్టమో అది అతనికి చేయి. రాజు, కింహాం నాతో పాటు దాటిపోతాడు, నీకు ఏది ఇష్టమో అది చేస్తాను. మరియు మీరు నా నుండి ఏదైనా కోరుకుంటే నేను మీకోసం చేస్తాను. కాబట్టి ప్రజలందరూ జోర్డాన్ దాటారు, ఆపై రాజు దాటాడు. రాజు బర్జిల్లాయిని ముద్దాడాడు మరియు అతని ఆశీర్వాదం ఇచ్చాడు. బర్జిల్లాయి తన ఇంటికి తిరిగి వచ్చాడు. రాజు గిల్గాలు దాటినప్పుడు కింహాము అతనితో కలిసి వెళ్లాడు. యూదా సైన్యాలన్నీ, ఇస్రాయేలు సైన్యంలో సగం మంది రాజును స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఇస్రాయేలు మనుష్యులందరూ రాజు దగ్గరకు వచ్చి, మన సహోదరులు యూదా మనుష్యులు రాజును దొంగిలించి అతనిని, అతని ఇంటివాళ్లను, అతని మనుషులందరినీ ఎందుకు యోర్దాను దాటి తీసుకొచ్చారు అని అడిగారు. యూదా మనుష్యులందరూ ఇస్రాయేలీయులతో ఇలా జవాబిచ్చారు, రాజు మాకు దగ్గరి బంధువు కాబట్టి మేము ఇలా చేశాము. దానికి నీకెందుకు కోపం? రాజుగారి ఆహార పదార్థాలేమైనా తిన్నామా? మన కోసం ఏమైనా తీసుకున్నామా? అప్పుడు ఇస్రాయేలు మనుష్యులు యూదా మనుష్యులతో, రాజులో మాకు 10 వాటాలు ఉన్నాయి, అంతేకాకుండా డేవిడ్పై మీకంటే మాకు ఎక్కువ హక్కు ఉంది, కాబట్టి మీరు మమ్మల్ని ఎందుకు ధిక్కరిస్తారు? మన రాజును తిరిగి తీసుకురావాలని మొదట మాట్లాడింది మనం కాదా? అయితే యూదా మనుషులు ఇస్రాయేలీయుల కంటే మరింత కఠినంగా ప్రతిస్పందించారు. ఇప్పుడు బెన్యామీనీయుడైన బిక్రీ కొడుకు షెబా అనే ఒక సమస్యాత్మకుడు అక్కడ ఉన్నాడు. అతను బాకా ఊదుతూ, దావీదులో మాకు వాటా లేదు, యెష్షయి కుమారుడిలో భాగం లేదు, ఇస్రాయేలీయులారా. కాబట్టి ఇస్రాయేలీయులందరూ దావీదును విడిచిపెట్టి బిక్రీ కుమారుడైన షెబాను అనుసరించారు. అయితే యూదా మనుషులు జోర్డాను నుండి యెరూషలేము వరకు తమ రాజు దగ్గరే ఉండిపోయారు. అప్పుడు రాజు అమాసాతో, మూడు రోజుల్లోగా నా దగ్గరకు రమ్మని యూదా మనుష్యులను పిలిపించు, నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. అయితే అమాసా యూదాను పిలవడానికి వెళ్లినప్పుడు రాజు తన కోసం నిర్ణయించిన సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నాడు. దావీదు అభిషయ్తో ఇలా అన్నాడు, ఇప్పుడు అబ్షాలోము చేసిన దానికంటే బిక్రీ కొడుకు షెబా మనకు ఎక్కువ హాని చేస్తాడు. నీ యజమానిని పట్టుకుని అతనిని వెంబడించు, లేకుంటే అతడు దుర్గమమైన నగరాలను కనుగొని మన నుండి తప్పించుకుంటాడు. కాబట్టి యోవాబు మనుష్యులు, కెరేతీయులు, పెలేతీయులు మరియు పరాక్రమవంతులందరూ అభిషయ్ ఆధ్వర్యంలో బయలుదేరారు. బిక్రీ కుమారుడైన షెబాను వెంబడించడానికి వారు యెరూషలేము నుండి బయలుదేరారు. వారు గిబియోనులోని గొప్ప బండ వద్ద ఉన్నప్పుడు అమాసా వారిని కలవడానికి వచ్చాడు. యోవాబు తన సైనిక వస్త్రాన్ని ధరించి ఉన్నాడు మరియు అతని నడుముపై దాని తొడుగులో బాకుతో బెల్ట్ కట్టి ఉంది. అతను అడుగు ముందుకు వేయగా అది దాని తొడుగు నుండి పడిపోయింది. యోవాబు అమాసాతో, నా సోదరా, ఎలా ఉన్నావు? అప్పుడు యోవాబు అమాసాను ముద్దు పెట్టుకోవడానికి తన కుడిచేత్తో గడ్డం పట్టుకున్నాడు. అమాసా యోవాబు చేతిలోని బాకుకు ఎదురుగా లేడు మరియు యోవాబు దానిని అతని కడుపులో పడవేశాడు మరియు అతని పేగులు నేలమీద చిందినవి. మళ్లీ కత్తిపోట్లకు గురికాకుండానే అమాసా మృతి చెందింది. అప్పుడు యోవాబు మరియు అతని సోదరుడు అబీషై బిక్రీ కుమారుడైన షెబాను వెంబడించారు. యోవాబు మనుషులలో ఒకడు అమాసా ప్రక్కన నిలబడి యోవాబును ఇష్టపడేవాడు. దావీదు పక్షాన ఉన్నవాడు యోవాబును అనుసరించాలి. అమాసా మార్గమధ్యంలో తన రక్తంతో కొట్టుకుపోయాడు మరియు సైనికులందరూ అక్కడ ఆగిపోవడాన్ని ఆ వ్యక్తి చూశాడు. అమాసా వరకు వచ్చిన వారందరూ ఆగిపోయారని గ్రహించినప్పుడు అతను అతన్ని రోడ్డు నుండి పొలంలోకి లాగి అతనిపై ఒక వస్త్రాన్ని విసిరాడు. అమాసాను దారిలో నుండి తొలగించిన తర్వాత మనుష్యులందరూ యోవాబుతో కలిసి బిక్రీ కుమారుడైన షెబాను వెంబడించడానికి వెళ్లారు. షేబా ఇస్రాయేలులోని అన్ని గోత్రాల గుండా అబెల్ బేత్ మాకాకు మరియు బెరీటీల ప్రాంతమంతా గుమిగూడి అతనిని అనుసరించాడు. యోవాబుతో ఉన్న సైన్యాలన్నీ వచ్చి ఏబెల్ బేత్ మాకాలో షేబాను ముట్టడించాయి. వారు నగరం వరకు ముట్టడి రాంప్ నిర్మించారు మరియు అది బయటి కోటలకు వ్యతిరేకంగా ఉంది. వారు గోడను పడగొట్టడానికి కొట్టుకుంటుండగా నగరం నుండి ఒక తెలివైన స్త్రీ, వినండి వినండి, నేను అతనితో మాట్లాడగలను కాబట్టి యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పు. అతను ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమె, నువ్వు యోవాబువా? నేనే అని సమాధానమిచ్చాడు. మీ సేవకుడు చెప్పేది వినండి అని ఆమె చెప్పింది. వింటున్నాను అన్నాడు. ఆమె ఇలా కొనసాగించింది, చాలా కాలం క్రితం వారు చెప్పేవారు, మీ సమాధానాన్ని అబెల్ వద్ద పొందండి మరియు అది పరిష్కరించబడింది. మేము ఇజ్రాయెల్లో శాంతియుతంగా మరియు విశ్వాసపాత్రులము. మీరు ఇజ్రాయెల్లో తల్లిగా ఉన్న నగరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభువు స్వాస్థ్యాన్ని ఎందుకు మింగేద్దామనుకుంటున్నావు? అది నాకు దూరం యోవాబు, నాకు మింగడం లేదా నాశనం చేయడం చాలా దూరం. అది అలా కాదు. ఎఫ్రాయిం కొండ ప్రాంతంలోని బిక్రీ కొడుకు షెబా అనే వ్యక్తి రాజుకి వ్యతిరేకంగా, దావీదుకు వ్యతిరేకంగా తన చెయ్యి ఎత్తాడు. ఈ ఒక్క మనిషిని అప్పగించు, నేను నగరం నుండి వెళ్లిపోతాను. ఆ స్త్రీ యోవాబుతో, అతని తల గోడ మీద నుండి నీకు విసిరివేయబడుతుంది అని చెప్పింది. అప్పుడు ఆ స్త్రీ తన జ్ఞానయుక్తమైన సలహాతో ప్రజలందరి దగ్గరికి వెళ్లి వారు బిక్రీ కుమారుడైన షెబా తల నరికి యోవాబుకు విసిరారు. కాబట్టి అతను బాకా ఊదాడు మరియు అతని మనుషులు నగరం నుండి చెదరగొట్టారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి తిరిగి వచ్చారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరికి తిరిగి వెళ్లాడు. మళ్లీ యెహోవా కోపం ఇస్రాయేలు మీద రగులుతూ, మీరు వెళ్లి ఇస్రాయేలు మరియు యూదాల జనాభా లెక్కలు తీసుకోండి అని దావీదును వారిపైకి ప్రేరేపించాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, అతను ప్రేరేపించినది బహుశా అతను ప్రభువు అని భావించేలా చేస్తుంది. హీబ్రూ పదం అతను లేకుండా సీయుడబ్ల్యూత్. యంగ్స్ లిటరల్ ట్రాన్స్లేషన్ దానిని ఒక విరోధి గా కలిగి ఉంది. ఒకటి క్రాన్ 21:2 ఇలా చెబుతోంది, సాతాను ఇజ్రాయెల్పై లేచి ఇస్రాయేలు జనాభా గణన చేయడానికి దావీదును ప్రేరేపించాడు. వ్యాఖ్యను ముగించు. రాజు యోవాబుతోనూ అతనితో పాటు సైన్యాధిపతులతోనూ ఇస్రాయేలీయుల గోత్రములన్నిటిలో దాను నుండి బెయేర్షెబా వరకు వెళ్లి అక్కడ ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకునేలా వారిని చేర్చుకోండి. అయితే యోవాబు రాజుతో ఇలా జవాబిచ్చాడు, నీ దేవుడైన యెహోవా సైన్యాన్ని 100 రెట్లు పెంచుగాక, నా ప్రభువైన రాజు కళ్ళు అది చూడగలవు. అయినా నా ప్రభువైన రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు? రాజు మాట. అయితే యోవాబు మరియు సైన్యాధిపతులను అధిగమించింది, కాబట్టి వారు ఇస్రాయేలు పోరాట పురుషులను చేర్చుకోవడానికి రాజు సన్నిధిని విడిచిపెట్టారు. యోర్దాను దాటిన తరువాత వారు పట్టణానికి దక్షిణంగా కొండగట్టులో ఉన్న అరోయేరు దగ్గర విడిది చేసి గాదు మీదుగా యాజరుకు వెళ్లారు. వారు గిలియడ్కు మరియు తహ్తిన్ హోచ్షి ప్రాంతానికి, డాన్ జాన్కు మరియు చుట్టుపక్కల సీదోనుకు వెళ్లారు. ఆ తర్వాత వారు తూరు కోటకు, హివీయుల కనానీయుల పట్టణాలన్నింటికి వెళ్లారు. చివరగా వారు యూదాలోని నెగెవ్లోని బెయేర్షెబాకు వెళ్లారు. వారు దేశమంతటా ప్రయాణించిన తరువాత 9 నెలల 20 రోజుల తర్వాత యెరూషలేముకు తిరిగి వచ్చారు. యోవాబు రాజుకు యుద్ధం చేసేవారి సంఖ్యను తెలియజేశాడు. ఇస్రాయేలులో 800,000 మంది ఖడ్గాన్ని పట్టుకోగల సమర్థులు, యూదాలో 500,000 మంది ఉన్నారు. దావీదు పోరాడే మనుషులను లెక్కించిన తర్వాత మనస్సాక్షిని బాధపెట్టాడు మరియు అతను ప్రభువుతో ఇలా అన్నాడు, నేను చేసిన దానిలో నేను చాలా పాపం చేశాను. ఇప్పుడు ఓ ప్రభూ, నీ సేవకుడి అపరాధాన్ని తీసివేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. చాలా తెలివి తక్కువ పని చేశాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, డేవిడ్ యొక్క మనస్సాక్షి దెబ్బతింది మరియు అతని ప్రకటన, నేను పాపం చేశాను, డేవిడ్ ఒక ప్రలోభానికి లొంగిపోయాడని గట్టిగా సమర్థిస్తుంది. దేవుడు శోధించడు, కానీ సాతాను శోధించడమే కాకుండా అబద్ధాలు చెబుతాడు. వ్యాఖ్యలను ముగించండి. మరుసటి రోజు ఉదయం దావీదు లేవకముందే దావీదు ప్రవక్త అయిన గాద్ ప్రవక్త దగ్గరకు యెహోవా వాక్కు వచ్చింది. వెళ్లి దావీదుతో చెప్పు, ప్రభువు చెప్పేదేమిటంటే, నేను మీకు 3 ఎంపికలు ఇస్తున్నాను. నీమీద ప్రవర్తించడానికి వారిలో ఒకరిని ఎంపిక చేసుకోండి. కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో ఇలా అన్నాడు, నీ దేశంలో 3 సంవత్సరాలు కరువు రాదా? లేదా మీ శత్రువులు మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు వారి నుండి 3 నెలలు పారిపోయారా? లేక మీ భూమిలో 3 రోజులుగా ప్లేగు వ్యాధి సోకిందా? ఇప్పుడు ఆలోచించి నన్ను పంపినవాడికి నేను ఎలా సమాధానం చెప్పాలో నిర్ణయించుకో. దావీదు గాదుతో, నేను చాలా బాధలో ఉన్నాను, మనం ప్రభువు చేతిలో పడదాం, ఆయన దయ చాలా గొప్పది, అయితే నన్ను మనుషుల చేతుల్లో పడనివ్వవద్దు అని చెప్పాడు. కాబట్టి యెహోవా ఆ ఉదయం నుండి నియమించబడిన సమయం ముగిసే వరకు ఇస్రాయేలుపై ప్లేగును పంపాడు మరియు దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది ప్రజలు చనిపోయారు. యెరూషలేమును నాశనం చేయడానికి దేవదూత తన చేతిని చాచినప్పుడు ప్రభువు విపత్తును బట్టి దుఃఖించి ప్రజలను పీడిస్తున్న దేవదూతతో ఇలా అన్నాడు, చాలు, నీ చెయ్యి ఉపసంహరించుకో. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన అరోనా నూర్పిడిలో ఉన్నాడు. ప్రజలను కొట్టివేస్తున్న దేవదూతను దావీదు చూచి ప్రభువుతో ఇలా అన్నాడు, నేను పాపం చేసి తప్పు చేశాను, ఇవి గొర్రెలు మాత్రమే, వారు ఏమి చేశారు? నీ చేయి నాపైనా నా కుటుంబంపైనా పడనివ్వండి. ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వెళ్లి, నువ్వు వెళ్లి యెబూసీయుడైన అరోనా నూర్పిడిలో యెహోవాకు బలిపీఠం కట్టు అని చెప్పాడు. కాబట్టి యెహోవా గాదు ద్వారా ఆజ్ఞాపించినట్లు దావీదు వెళ్లాడు. అరోనా రాజు మరియు అతని మనుష్యులు తన వైపుకు రావడం చూసి అతను బయటకు వెళ్లి రాజు ముందు నేలకు వంగి నమస్కరించాడు. అరోనా, నా ప్రభువైన రాజు తన సేవకుని వద్దకు ఎందుకు వచ్చాడు? దావీదు, నీ నూర్పిళ్లను కొనుక్కోవడానికి నేను యెహోవాకు బలిపీఠం కట్టగలను. అరోనా దావీదుతో ఇలా అన్నాడు, నా ప్రభువైన రాజు తనకు నచ్చినవన్నీ తీసుకుని అర్పించనివ్వండి. ఇక్కడ దహనబలి కోసం ఎద్దులు ఉన్నాయి, ఇక్కడ నూర్పిడి చెట్లు మరియు ఎద్దుల కాడి ఉన్నాయి. ఓ రాజా, అరోనా ఇవన్నీ రాజుకు ఇచ్చాడు. అరోనా కూడా అతనితో, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించాలి అన్నాడు. కాని రాజు బదులిచ్చాడు, లేదు, దానికోసం నేను మీకు చెల్లించాలని పట్టుబడుతున్నాను. నేను నా దేవుడైన యెహోవాకు నాకేమీ ఖర్చులేని దహనబలులను అర్పించను. కాబట్టి దావీదు నూర్పిళ్లను, ఎద్దులను కొని వాటికి 50 తులాల వెండి చెల్లించాడు. దావీదు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించి దహనబలులను, సమాధానబలులను అర్పించాడు. అప్పుడు యెహోవా దేశము కొరకు చేసిన ప్రార్థనకు జవాబిచ్చాడు మరియు ఇస్రాయేలులో తెగుళ్లు ఆగిపోయాయి.